పురాణ పురుషుడు అనే గ్రంథాన్ని ఫస్ట్ చాప్టరు మనం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. రాజభవనంలో 4వ అంతస్తులో ఉన్న చంద్రశాలలో బంగారు పీఠం మీద చక్కగా హంసరెక్కలతో తయారు చేసిన పరుపు మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయనే వేదవ్యాసుడు. అతని సౌందర్యాన్ని మాతృవాత్సల్యంతో చూస్తూ ఆయన తల్లి సత్యవతీదేవి ఓరగా నిలబడి చూస్తూ ఉన్నది. ఆవిడతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఫస్ట్ సీన్ అన్నమాట మన పురాణ పురుషుడు అనే గ్రంథంలో. రాజప్రసాదంలో వేదవ్యాసుల వారు ఆయన తల్లి అయినటువంటి సత్యవతీదేవి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆవిడ ఎంతో ఆనందంగా కొడుకును చూసి ముచ్చట పడుతూ ఉన్నది. ఆవిడ వెనక వైపు ద్వారం నుంచి వైశాఖ పూర్ణిమ కాబట్టి ఆ రోజు చక్కటి వెన్నెల కాంతులు ఆ పాలరాతి శాలలోకి ప్రవేశిస్తూ పాలధారలాగా కనబడుతూ ఉన్నాయట. చక్కగా పొడుగ్గా ఎంతో సౌందర్యవతిగా ఉన్నటువంటి ఆ సత్యవతీదేవి వృద్ధాప్యంలో కూడా ముసలితనం వచ్చినా కూడా ఆవిడ అందం ఏమీ తగ్గిపోకుండా పండు తమలపాకులాగా ఉందిట. దీక్షా జీవితము అనే సౌందర్యం ఆవిడలో ఒక తేజస్సు, ఒక దీక్షగా ఉండే వాళ్ళలో ఒక తేజస్సు కనబడుతుంది. ఆ తేజస్సుగా ఆ సౌందర్యం చిందిస్తూ ఉన్నది. ఈ వయసులో కూడా ఆవిడకి నల్లని జుట్టు అద్భుతంగా ఉన్నదిట. సగం కప్పిన జరి మేలి ముసుగు కింద నుంచి కనబడుతూ ఉన్న నల్లని జుట్టు ఆ మెడ చుట్టూ కప్పుకున్నప్పుడు కొద్దిగా ముడతలు పడి ఆవిడ జీవలక్షణంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ ఉన్నట్టుగా ఉన్నదిట. ఆయన ఇలా అన్నారుట వేదవ్యాసుల వారు, మా తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి వేద విద్యా స్వరూపులు. ఆయన సాక్షాత్తు బ్రహ్మనిష్ట గరిష్ఠులు, ఆ జన్మ బ్రహ్మనిష్ట గరిష్ఠులు. ఆయన బ్రహ్మనిష్టలోనే ఉంటారు ఇప్పుడు కూడా. అటువంటి తపస్వి అయిన నా తండ్రి నీ విషయంలో మోహపడ్డాడని నేను ఎప్పుడు కూడా అనుకోను. ఎందుకంటే కామంతో మోహంతో ఉండేవాళ్ళు వాళ్ళ పుట్టబోయే పిల్లల గురించి వాళ్ళకి ఎందుకు శ్రద్ధ ఉంటుంది? నన్ను చూస్తేనే తెలుస్తుంది ఆయనకి ఆ సమయం ఎందుకు నిన్ను కావాలని ఆయన అడిగారు అనే విషయం. కామదృష్టి కాదది, భరత భూమి మీద ప్రేమ ఆయనని ఆ సమయంలో ప్రేరేపించిందని నాకు తెలుసమ్మా అన్నాడు. అంతేకాదు ఆయన ఎంత మహానుభావుడంటే, అవివాహిత పెళ్ళి కాని నీకు నీ గర్భంలో నన్ను కొడుకుగా పొందాడు. నన్ను వెంటనే స్వీకరించి, సద్యోగర్భంలో నేను పుడితే నన్ను వెంటనే ఆయన స్వీకరించి నీకు పెళ్లి చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ పరాశరుల ఆంతర్యం ఎంతో పవిత్రము అని తెలుస్తూనే ఉంది. అయినా కూడా నా పుట్టుకని ఇలా విచిత్రంగా పుట్టించిన అంతరార్థం మటుకు నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. ఆయన ఇలా ఎందుకు చేశారు అనేది అర్థం కావటం లేదు అన్నాడు. అంటూ భుజం మించి జారిపోతూ ఉన్న కాషాయ బట్టలు తీసి చక్కగా కప్పుకుంటూ తల వంచి కొంచెం సిగ్గుపడుతూ తల్లితో సంభాషణ మొదలుపెట్టాడుట వేదవ్యాసుల వారు. సత్యవతీదేవి ఇట్లా అంది, నాయన నాకు బుద్ధి తెలిసింది మొదలు, నా జీవితం ఏది నా అధీనంలో లేదు. పవిత్రత అంటే ఏమిటి, సౌందర్యం అంటే ఏమిటి తేడా తెలియదు నాకు. ఈరోజుకి నా మనస్సు కన్యమనస్సుగానే ఉంది. నా శరీరం అనేక మార్పులకు గురయిన మాట నిజమే. ఇవన్నీ నాలో ఏం జరుగుతోందో, నా శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినాయో నాకు మటుకే కదా తెలుస్తుంది. నీ తండ్రి అయిన పరాశరులు నేను నడుపుతూ ఉన్న నౌకలోకి ఏకాంతంగా ప్రవేశించారు. నా జీవితంలో మొట్టమొదటి వెలుగులు అప్పుడే తొంగి చూసినాయి. పరాశరుల వారి కళ్ళల్లో చిరునవ్వులుగా ఆ రోజు ఏవైతే కనపడ్డాయో అవన్నీ కూడా పొద్దున పూట వచ్చేటటువంటి సవితృమండల పవిత్ర కాంతులే. అవి ఆ సూర్యభగవానుడి దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి పవిత్రమైన కాంతులు నా హృదయానికి సౌందర్యము అంటే ఏమిటో అర్థం చెప్పినాయి నాకు. అందమంటే ఏమిటో నాకు తెలియజేసినాయి. ఆనాడు మీ తండ్రి నన్ను చూసి వ్యామోహపడ్డారు అని నేనిప్పటికి కూడా అబద్ధం చెప్పలేను. పంట పొలం కోసం పంట పొలం పండించుకునే రైతుకి పొలం మీద వ్యామోహం ఉంటుందా? ఎక్కడైనా కర్షకుడు భూమిని దున్నేవాడు పండించేవాడు భూమిని తల్లిగా భావిస్తాడు గాని భోగకాంతగా అనుకోడు కదా. అదే రకంగా నిన్ను నా కడుపు పంటగా పండించారు మీ తండ్రి గారు. వ్యామోహం లేదు అనే విషయం సాధారణమైనటువంటి మనుషులకి బోధపడేది కాదు, అర్థమయ్యేది కాదు. నీ తండ్రికి నా మీద వ్యామోహం లేదు, కేవలం నిన్ను పుట్టించుకోవటం కోసం జరిగినటువంటి కార్యక్రమం అది అని సామాన్య మానవులకు ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పటి జనానికి అసలు అర్థం కాదు. కొడుకువైనా కూడా నువ్వే నాకు మార్గదర్శకుడవు కాబట్టి నిన్ను ఇవాళ మనసులో తలుచుకొని నిన్ను పిలిచాను. నిన్ను పిలవటంలో కూడా ఒక విశేషం ఉన్నది. ఇది శ్రీముఖనామ సంవత్సరము, ఇవాళేమో వైశాఖ పూర్ణిమ, నా పుట్టినరోజు నాయన. ఇది నా జీవితంలో మూడవ శ్రీముఖనామ సంవత్సరం అంటోంది ఆవిడ. అంటే శ్రీముఖనామ సంవత్సరం మళ్ళీ తిరిగి రావటానికి 60 ఏళ్ళు పడుతుంది, 360 అన్నమాట ఆవిడ వయస్సు. అంటే ఆ కాలపు వయస్సులు అలా ఉండేవన్నమాట. నాకు 20 ఏళ్ల వయస్సులో నా పుట్టినరోజు నాడే నువ్వు పుట్టావు. మా తండ్రి దాసరాజు నా 12వ సంవత్సరంలో, నేను 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చేపల వ్యాపారం అని పేరు పెట్టి 500 కుటుంబాలతో సింధు నది తీరానికి వచ్చాడు. ఈ రోజుల్లో కాలయవనుని తాత అయినటువంటి ఇంకొక కాలయవనుడు చిన్నప్పుడే భరత భూమిని రాహువులాగా కబళించటానికి వ్యూహం పన్నాడు. దానికి మొట్టమొదటి మెట్టుగా మా తండ్రి దాసరాజును పరివారంతో సింధు నది తీరంలో ఆయనే విడిది చేయించాడు. అంటే వరుసగా ఒక ప్రదేశాన్ని ఆక్రమించాలంటే ఎలా జరుగుతుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. యవనులు భరత భూమిని రాహువులాగా కబళించటం కోసం పన్నిన వ్యూహంలోనే దాసరాజుని పరివారంతో పాటు సింధు నది తీరానికి పంపించాడనమాట. హస్తినాపురాధీశ్వరుల దగ్గరికి వెళ్ళి, రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో చక్కగా మంచిగా ఉండి వాళ్ళకి నమ్మకం పుట్టించి హస్తినాపురాన్ని ఆక్రమించటానికి మా తండ్రి అనేక వ్యూహాలు చేశాడు అని చెప్తోంది ఆవిడ సత్యవతీదేవి. హస్తినాపురం అంటే మనకి తెలిసింది పాండవులు, పాండురాజు ధృతరాష్ట్రుడు వీళ్ళు పరిపాలించినటువంటి హస్తినాపురం. అవసరమైతే నన్ను బలిపెట్టైనా సరే తన కార్యం సాధించుకోవాలనుకున్నాడు మా తండ్రి. అంటే హస్తినాపుర రాజుకి నన్ను కానుకగా ఇచ్చేసి నాకు పుట్టే పిల్లల్ని పిల్లలకి రాజ్యం వచ్చేటట్టుగా చేయాలని పన్నాగం పన్నాడు అన్నది. అది విని వ్యాసుల వారు అన్నారు, అమ్మ దేవాపి కదా, ఆ రోజుల్లో రాజు అవుతాడని అందరు అనుకున్నారు అన్నాడు. అంటే సత్యవతి, అవును ముగ్గురిలో దేవాపి పెద్ద కొడుకే అన్నది. అంటే వ్యాసుల వారు మళ్ళీ, దేవాపి కారణ జన్ముడు, ఇంకొక ప్రయోజనం సాధించటం కోసం ధనుర్మాసంలో పుట్టాడతను. వైరాగ్యంతో యుక్తితో ఈ రాజకీయాల్లో దూరకుండా తప్పించుకుని హాయిగా తపోవనాలకు వెళ్ళి పరాశరుల వారి ఆజ్ఞ మీద మైత్రేయుడి అనుగ్రహాన్ని పొందాడు. అతని తమ్ములు ఇద్దరు తమ్ములు ఉన్నారు, బాహ్లికుడు శంతనుడు. శంతనుడికి పట్టాభిషేకం చేశారు. మిమ్మల్ని శంతను చక్రవర్తి పెళ్లి చేసుకోవటంలో కూడా మీ తండ్రి గారి కోరిక తీరినట్టే కదా అని అడిగాడు. అంటే సత్యవతి నవ్విందిట. గుమ్మడి పువ్వు రేకల్లాగా ఆవిడ ముఖ కవళికలు పచ్చగా మెరిసిపోతూ ఉన్నాయిట. ఆవిడ ఇట్లా అందిట, కోరికలు తీరినట్టుగా ఊరికే భ్రమ గొలుపుతాయి కానీ తీరవు. శంతను మహారాజు నన్ను పెళ్లి చేసుకోక ముందే నీ తండ్రి నన్ను స్వీకరించి నిన్ను పుట్టించటం అనే అంతరార్థం ఒకటి ఉన్నది కదా, అది నీకు ఇప్పటికైనా అర్థమైందా అని అడిగింది. శంతనులకు దేవవ్రతుడు అయిన భీష్ముడు గంగాదేవి గర్భంలో పుట్టాడు. 2 మాసాల ముందే నువ్వు నా గర్భంలో అవతరించావు. భీష్ముడి కంటే 2 నెలల ముందే నువ్వు పుట్టావు. దేవవ్రతుడేమో భీష్మ ప్రతిజ్ఞ చేసి రాజ్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. నా కడుపున పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వటం తప్పనిసరి అయింది. అందువల్ల నువ్వు నాకు పెద్ద కొడుకుగా పుట్టినందువల్ల రాజ్యము నీ సంతతికే సంక్రమించటం అనేది విధి, అంతకంటే ఇంకేం లేదు. భారత ధర్మానికి రాహువులాగా కాలయవనుడు గ్రహచారం చేశాడు, ధూమకేతువులాగా నా తండ్రేమో పశ్చిమంలో పొడిచాడు. నువ్వు ధర్మ సేతువుగా అవతరించావు, ధర్మమే ఉన్నటువంటి ఒక సేతువుగా, ఒక బ్రిడ్జిగా నువ్వు అవతరించావు. మీ తండ్రి యుగాంతరాలలో కూడా ధర్మ ప్రవర్తకులు, ధర్మాన్ని నిలబెట్టేవాడు అనటానికి ఇంతకంటే ఏ నిదర్శనం కావాలి? ఆనాడు నీ తండ్రికి నా మీద కామం కలిగిందా భారత ధర్మం మీద కలిగిందో నువ్వే నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసింది ఆవిడ. వ్యాసుడు మళ్ళీ ఇలా అన్నాడు, తల్లి మీ తండ్రి కోరిక తీరేటట్టుగా పట్టాభిషిక్తుడైనాడు కదా చిత్రాంగదుడు, వాడు కుటుంబ కలహాలని మొట్టమొదటగా భరత భూమిలో నేర్పించాడు అందరికీ. బ్రహ్మావర్తంలో ఉన్న రాజులందరినీ జయించాలని పట్టుబట్టి ఎవరిని లెక్క చేయకుండా ఒక గర్వంతో మెలిగాడు. కొందరిని బాగా చేరదీశాడు, కొందరిని పదవి భ్రష్టుల్ని చేశాడు. దాంతో పరిపాలకుల్లో విపరీతమైన కలహాలు గొడవలు వచ్చినాయి. వారానికి ఒకడు చొప్పున పదవులు పొంది మళ్ళీ భ్రష్టులయ్యారు. భరత భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా పుట్టుకతో మంచి పుణ్యశీలురు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం అంటే గౌరవం లేకుండా పోయింది. దాంతో సంఘనీతి దెబ్బతిన్నది, దేశమంతా దోపిడీ కాండ్ర పాలైంది. చిత్రాంగదుడేమో తన పదవి కాపాడుకోటానికి వేరే దేశస్థులైన యవనులను, దాసవర్గాన్ని అభిమానించాడు. వాళ్ళని తన వర్గంగా దేశాన్ని బలపరుచుకున్నాడు. పదవుల్లోనూ విద్యాలయాల్లోనూ వాళ్ళందరికీ గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. అపాత్రులను పదవులలో స్థిరపరిచాడు. భరత భూమి మీద గౌరవం ఉన్న వాళ్ళని అవమానించాడు. ప్రజ్ఞ ఉన్న వాళ్ళని అణగదొక్కాడు. కాలవశంలో చిత్రాంగదుడు అనే గంధర్వుడితో యుద్ధంలో మరణించాడు. భీష్ముడేమో అప్పుడు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేశాడు కదా, కాశీరాజ పుత్రికల్ని తెచ్చి పెళ్లి కూడా చేశాడు విచిత్ర వీర్యుడికి. అలా చేయటంలో తొందరపడి ఒక ఆడదాంతో విరోధం కూడా తెచ్చుకున్నాడు భీష్ముడు. ఇంత చేసినా కూడా విచిత్ర వీర్యుడిని దక్కించుకోలేకపోయాడు. విచిత్ర వీర్యుడు అహోరాత్రాలు భార్యలే లోకంగా కామదాసుడైపోయాడు. అది చాలక బహుస్త్రీ వ్యామోహానికి కూడా లోనైనాడు. అతడు చక్రవర్తిగా బయలుదేరి విడిది చేసిన నగరాల్లో సౌందర్యవతులను వేటాడి వేటాడి విహరించాడు. నిరంతర మద్యపానము, ఎప్పుడు తాగుడు స్త్రీలు అనే దాంతోనే చివరికి రాజయక్ష్మ వ్యాధి వచ్చింది అతనికి, అంటే క్షయరోగం అన్నమాట. ఆ క్షయరోగంతోనే అకాల మరణం చెందాడు, మధ్యలో చనిపోయాడు అతను కూడా. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉన్నా కూడా ఇంకా రాజ్యం నిలబడి ఉన్నది అంటే కేవలం భీష్ముడి వల్లనే నిలబడి ఉంది. అతను కనుక లేకపోయి ఉంటే ఎప్పుడో విచ్ఛిన్నాభిన్నం అయిపోయేది, అసలు హస్తినాపుర రాజ్యమే ఉండేది కాదు అన్నాడు. సత్యవతీదేవి అంది, ఇంతకు పరాశరుల సంకల్పం ఎదురులేంది నాయన, కామస్పర్శ తెలియని నీ తండ్రికి నువ్వు వేదమూర్తిగా పుట్టావు. నన్ను కామించిన సంతనులకేమో విచిత్ర వీర్యుడు కామమూర్తిగా దిగివచ్చాడు. ఎవడైనా తన కోసం పన్నిన వ్యూహం తనతోనే పోతుంది అని గ్రహించాలి, గ్రహించకపోతే వాడు దుర్జనుడు అని అర్థం. మీ తండ్రి పరాశరులు నిష్కాముల ఏమీ కామన్ లేకుండా సిద్ధ సంకల్పం ఉన్నవారయ్యారు, అందువల్లనే వేదమూర్తిగా నువ్వు అవతరించావు. నాకు పుట్టిన బిడ్డలు అకాల మరణం పొందారని నేను దుఃఖపడలేదు. ఇప్పుడు కూడా పీడ విరగడైంది దేశానికని సంతోషించాను. అది కేవలం నీ తండ్రి గారి యొక్క స్పర్శ వల్ల కలిగిన వివేకం, నాకు అంతకంటే ఏం లేదు అన్నది. అనగానే వ్యాసుడు తల్లి పలుకులు వింటూ కళ్ళు మూసుకున్నాడు. కంటి ఎదుట ఉన్న వెన్నెలలు కళ్ళు మూసుకోగానే అనేక రూపాలతో మనస్సులోకి పొడగట్టినట చంద్రకిరణాల నుంచి పితృదేవతలంతా చంద్రవంశంగా దిగివరావటము, సూర్యకిరణాల నుంచి సూర్యవంశ ప్రభువులు గ్రహరాజులుగా దిగిరావటము, వసువులలో ఎనిమిదవాడైన భీష్ముడు ఎనిమిదో వాడైన వసు భీష్ముడుగా దిగిరావటం, గ్రహాల్లో బృహస్పతి తన కిరణాలని ద్రోణుడుగా పుట్టించటం, ఇవన్నీ స్పష్టంగా కనపడినట వ్యాసుల వారికి. కాలచక్రం కలి ప్రభావంతో కాలనేమి అనే రాక్షసుడిగా భూమి మీద రావటం, క్షుద్ర రాజకీయాల నడుమ కంసుడుగా జన్మించటం, ఏ సంగము లేకుండా ఉన్నటువంటి దివ్య ప్రజ్ఞతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజభూమిలో గోపాలక గణంగా దిగిరావటం, అందులో ఆనందం గోపనం చేసి అధిదేవతగా ఉన్నవాడు నందగోపుడుగా జన్మించటం, ఇదంతా కూడా దర్శనం ఇచ్చిందిట వ్యాసుల వారికి. దానము, త్యాగము, సాధు జీవనము, అహింసామయమైన పద్ధతి అనే శాశ్వత ధర్మాలు గుణాలై జీవులందరికీ ఉపదేశం చేసే ఉపనిషత్తులుగా ఉండటం కోసమే గోగణాలన్నీ కూడా దిగి వచ్చినట్టుగా అనిపించినట. సూర్యుడి అంశ త్రయీధర్మాన్ని రక్షించటం కోసం చంద్రుని మీద రిఫ్లెక్ట్ అయ్యి చంద్రవంశముగా రావటం, అందులో నుంచి ఆచార్య శుక్రుడి మృత సంజీవిని ప్రభావంతో యయాతి నుంచి యదువంశముగా దిగిరావటం, ఉగ్రసేనుడు త్రయీధర్మ మూడు ధర్మాలు రక్షించేవాడుగా సూర్యాంశగా కనపడ్డాడుట, సూర్యపుత్రుడైన శనైశ్చరుడి అంశతో కాలనేమే కంసుడుగా రావటం, ఉగ్రసేనుని కొడుకుగా దిగిరావటం, ఇవన్నీ భావన చేశాడు ఆయన. కళ్ళు తెరిచి ఇట్లా అన్నట్ట, తల్లి మా తండ్రి పరాశరుల సంకల్పం అమోఘం అనటానికి ఎటువంటి సందేహం లేదు, కానీ అంత గొప్ప సంకల్పం భరత భూమికి ఈరోజు గుడ్డిరాజుని ప్రసాదించింది, అది కూడా నా కారణంగా జరిగింది ఎందుకో తెలియటం లేదు అన్నాడు. అంటే సత్యవతి ఇట్లా అంది, సృష్టిలో ఉన్న విషయాలు కార్యకారణ సంబంధాలు చాలా సటిల్గా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. పూర్వం మీ తండ్రి ఆ నావలో నాతో భవిష్యత్ రహస్యాలు ఎన్నో చెప్పాడు, ఇందరూ ఇన్ని అంశాలతో జన్మించి ఇన్ని రకాలైన దైవ కార్యాలని నిర్వర్తింపజేస్తారుట, ఇన్ని అంశాల్లో ఒక్కడుగా ధర్మరక్షణ కోసం ఒక శిశువు పుడతాడుట, తల్లికి అష్టమ గర్భంలో పుడతాడుట, నేను భీష్ముడే ఆ శిశువేమో అని అనుకున్నాను, కానీ ధర్మరక్షకుడైన పరిపూర్ణ పురుషుడు కాదు భీష్ముడు, ఎందుకంటే ఆ ప్రతిజ్ఞ ఎక్కువగా అనుకున్నాడు భీష్ముడు, ధర్మరక్షణ కంటే తన ప్రతిజ్ఞ ఎక్కువ ప్రాముఖ్యంగా అనుకున్నాడు భీష్ముడు, అందుకని ధర్మరక్షకుడు కాదు అని నాకు అర్థమైంది అన్నది ఆవిడ. నీ తండ్రి సంకల్పం వల్ల భరత భూమిలో నువ్వు వేద ధర్మాన్ని కాపాడుతున్నావు, ఆ ధృతరాష్ట్రుడికేమో మా తండ్రి మనసులో ఉండే కుటిలతంతా కూడా సంక్రమించింది, రక్తస్పర్శ లేకపోయినా కూడా దోషం అంటటానికి మానసికమైన స్పర్శ కూడా చాలేమో అనిపిస్తోంది అన్నది. మా తండ్రి విదేశీయుడుగా ఉండి భరత భూమి మీద ఎన్నో కుట్రలు చేశాడు, ధృతరాష్ట్రుడు భరత వంశము మీద తమ్ముడి రాజ్యం కోసం పన్నుగడలు వన్నాడు, పాండురాజు తనకిచ్చిన హస్తినాపుర సామ్రాజ్యాన్ని అతను లేనప్పుడు హాయిగా అనుభవించాడు, తనకే స్థిరం కూడా చేసుకున్నాడు, పాండురాజుకు ముందు కొడుకు పుడితే రాజ్యం పోతుందని చాలా భయపడిపోయాడు ధృతరాష్ట్రుడు, ఆ భయంతోనే గాంధారీదేవి పొట్ట మీద విపరీతంగా కొట్టుకుంది, కడుపుతో ఉన్న తాను కొడుకు పుట్టాలి తొందరగా, పాండురాజు కంటే తనకు ముందు కొడుకు పుట్టాలి రాజ్యాన్ని కాజేయాలని ఈ రకంగా గాంధారీదేవి గర్భం మీద మోదుకుంది, ముందు నుంచి భరత భూమికి అరిష్టము ఇక్కడ పుట్టిన వాళ్ళ వల్లే వచ్చింది కానీ విదేశాల నుంచి కాదు, వేదధర్మంతో పాటు ఈ దేశంలో దేశద్రోహము, ఋషిత్వంతో పాటు భిక్షావృత్తి, క్షత్రియ ధర్మంతో పాటు క్షుద్ర రాజకీయాలు ఈ భూమి మీద ముందు నుంచి ఉంటూనే ఉన్నాయి అన్నది. వ్యాసుడు అన్నాడు, ఏదెట్లయినా కూడా పరిపూర్ణ పురుషుడైన ధర్మ రక్షకుడు 8వ గర్భంలో అవతరించటం అనేది మా తండ్రి గారు చెప్పింది తప్పకుండా నిజమవుతుంది, అదే అంతరార్థము దీనికి అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది, నీ తపశ్శక్తి, నీ వేదాన్ని ఉద్ధరించే సామర్థ్యము, నీకున్న మంచి గుణాలు అవన్నీ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని నువ్వే ఆ ధర్మరక్షకుడివేమోనని అన్నది ఆవిడ. అది మాత్రం నేను కాదని నాకు తెలుసమ్మా. అతడు గనక నేనై ఉంటే అష్టమ గర్భంలో పుట్టేవాడినే కదా. వైశాఖ పూర్ణిమ చంద్రుడి అంశలో దిగివచ్చి నేను వేదోద్ధరణ మటుకే చెయ్యాలని నాకు తెలుసు. వైశాఖ పూర్ణిమ చంద్రుడి అంశంలో దిగివచ్చాను నేను. వేద ఉద్ధరణ మటుకే నా ద్వారా జరుగుతుంది అన్నాడు వ్యాసుడు. అంటే సత్యవతి మళ్ళీ అన్నది, నీ తండ్రి గారి పొడుపు కథ విప్పటం అంత తేలికగా జరగదు. ఇక ఇంత కలుషితంగా ఉన్న రాజవంశాల మధ్యలోకి ఆ పురాణ పురుషుడు దిగి వస్తే వచ్చినప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటి వీళ్ళందరినీ చంపేసేయాలి, లేకపోతే ధర్మరక్షణే జరగదు అన్నదావిడ. వ్యాసుల వారన్నాడు, తండ్రి గారి పొడుపు కథ వ్యాఖ్యానం మనం చెప్పలేము. పరిపూర్ణ పరమ పురుషుడు అవతారమూర్తి దిగి రావటం, భూమి మీద భారాన్ని తగ్గించటం, వేదధర్మాన్ని ఉద్ధరించటం నా కళ్ళ ఎదుట నేనుండగానే జరుగుతుందని మటుకు నాకు ఆశ ఉన్నది. దానికి నా ప్రయత్నం కూడా తోడవుతుంది. అది అప్పుడు నేను అవతారం ఎత్తిన దానికంటే మహాభాగ్యం అనుకుంటాను. నా పుట్టినరోజునాడు నన్ను ఆశీర్వదించటానికి పిలిపించావు కదమ్మా, నన్ను ఆశీర్వదించు అని నమస్కారం చేశాడు. సత్యవతీదేవి ఇలా ఆశీర్వదించింది, తండ్రి గారి నుంచి సంక్రమించిన నీ సంకల్పం చక్కగా అభీష్టంగా అభీష్ట సిద్ధిగా పరిణమిస్తుంది నాయన, నీ కోరిక తీరుతుంది. ఎంతో కాలం తర్వాత నిన్ను చూసి నీతో మాట్లాడిన తర్వాత నా మనస్సు హాయిగా ఉంది, ఇంకా నువ్వు వెళ్ళిరా నాయన అని చెప్పింది ఆవిడ. మన రికార్డింగ్ నంబర్ 3 అయిపోయింది.